ಗಣಪತಿ ವಾಣೀ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಸ್ಯಾನಾಂ ಚರಣಸ್ಮರಣಮ ವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸತ್ಶರಣಂ. ಸದೇಕಮಾದ್ಯಂ ಪರಮಾತ್ಮತತ್ವಂ ಗುರುಸ್ವರೂಪೇಣ ವಿಭಾತಿ ಸಾಕ್ಷಾತ್ ಅಣೋರಣೀಯಾನ್ ಮಹತೋ ಮಹೀಯಾನ್ ಚಕಾಸ್ತಿ ವೇದಾಂತ ವಿನಿಶ್ಚಿತಾರ್ಥ. ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಅನಂತ ಶಕ್ತಿ ಸಂಪನ್ನಂ ಅಮಲಂ ಕಾಲವೇದಿನಂ ವಂದೇ ಶ್ರೀ ಹನುಮತ್ಕಾಳೀ ಪ್ರಸಾದ ಸದ್ಗುರುವರಂ. ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ಸರ್ವಚೈತನ್ಯ ರೂಪಾಂ ತಾಂ ಆದ್ಯಾಂ ವಿದ್ಯಾಂ ಚ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯಾನಃ ಪ್ರಚೋದಯಾತ್. ಅನಾದ್ಯ ವಿದ್ಯಾಹರಣೇ ಕ್ಷಮಾಭ್ಯಾಂ ಅಹಂ ಮಮೋನ್ಮತ್ತ ಗಜಾಂಕುಶಾಭ್ಯಾಂ ಗಲತ್ಸುಧಾ ಸೌರಭ ಸಂತತಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಪಾದುಕಾಭ್ಯಾಂ. ಓಂ ಸಹನಾವವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹವೀರ್ಯಂ ಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಹರಿ ಓಂ. ಶ್ರೀ ಗುರುಚರಣಾರವಿಂದರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಭಕ್ತರೆಂದರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಶ್ರೀ ಗುರುದೇವರ ಅನುಗ್ರಹಂತೋ ನಿರ್ವಹಿಂಪ ಬರುತ್ತ ಶ್ರೀ ದೇವಿ ಪೂಜಾ ಮಹೋತ್ಸವಲ್ಲೋ ಎರಡು ಬರೋದು ತೆಲುಗುಲೋ ಏಳು ಅಂತೇ కొంచెం వికటంగా ఉంటుంది, గాని సప్తసంఖ్య చాలా గొప్పది. సప్తార్ణవ సప్త కులాచరాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త భూరాధికృత్వ భువనాని సప్త అన్ని ఎన్ని సప్తలో ఏడు ఏడు సంఖ్యలతో ಮಹರ್ಷಿಗಳು ಸಪ್ತಮಹರ್ಷಿಗಳು ಜ್ಞಾನಭೂಮಿಗಳು ಸಪ್ತ ಜ್ಞಾನಭೂಮಿಗಳು ಅಂತೇ ಜ್ಞಾನಲ್ಲೋ ಭೂಮಿಕ ಅಂತೇ ಸ್ಟೇಜ್ ಅನ್ನಮಾಟ. ಮಗಂದರಿಗೆ ಜ್ಞಾನ ಉಂದಿ, ఆ జ్ఞానం ఏ స్టేజ్లో ఉందో మనం తెలుసుకుంటే మనకు ఎంత జ్ఞానం ఉందో కొంచెం తెలుస్తుంది. అలాగే అజ్ఞాన భూమికలు కూడా ఏడున్నాయి. ఇవాళ ప్రధానమైనటువంటిది మన భావనే. భావన చాలా బలవత్తరమైనది. భావన అంటే మన మనసులో పుట్టేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచనను బట్టి మనిషి యొక్క వ్యవహారం అంతా ఉంటుంది. ఈ ఆలోచన ఎలా పుడుతుంది అంటే ఆ వ్యక్తి యొక్క పూర్వ సంస్కారాన్ని బట్టి పుడుతుంది అని. మరి ఈ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడు చేసేటువంటి సాంగత్యాన్ని బట్టి, వాడు చేసేటువంటి సాధనని బట్టి ఉంటుంది. సాధన అంటే తన లోపల ఉండేటువంటి కోరికని బట్టి తాను చేసేటువంటి పని. దానికి సహకారిగా ఉంటూ సలహాలు చెబుతూ సహాయం చేస్తూ ఉండేటువంటిది సమాజం కూడా ఉండేటువంటి సాంగత్యం. ఈ రెండింటినీ మించినటువంటిది సంస్కారం. ఈ రెండింటితో వచ్చినప్పటికీ కూడా అది తన మనస్సు మీద విశేషమైనటువంటి శక్తిని తీసుకొని చాలా బలవత్తరంగా ఉంటుంది. ఇప్పటిదాకా చాలా భాగం భారతం విన్నాం. అందులో ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల సంస్కారాలు రకరకాలుగా విన్నాం. ఇదంతా కూడా సరస్వతి ప్రభావమే. అసలు సరస్వతి అంటే ఏమిటి అంటే సృగతౌ అని ఒక ధాతువు సంస్కృతంలో. గతిస్తూ ప్రవహిస్తూ ఉండేటువంటిది సరస్సు అంటుంటామే. సరస్సు అంటే మనం చెరువు అనుకుంటాం, చెరువు కాదు వాస్తవానికి, ప్రవాహ రూపంలో ఉండేటువంటిది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అదే మన మనస్సు యొక్క లక్షణం. ఆ మనస్సు యొక్క లక్షణాన్ని గురించే కొంతసేపు విన్నాము. ఇక ఆ మనస్సు యొక్క సాధనని గురించి కొంతసేపు మళ్ళీ మన సోదరులు వెంకటరమణ గారు చెప్పారు. మొదట్లోదేమో మనస్సు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి దాన్ని వివరించి చెప్పారు. ఇది దానికి అంతు లేదు. అయితే దానిలోంచి మనం గ్రహించవలసినటువంటిది ఏమిటి అని విచారిస్తే విచారించడం లేదు కానీ మనం కేవలం విచారించకుండా కూడా లేము. అయినప్పటికీ ఒక విచారణ మీద ఇంకొక విచారణ వస్తూనే ఉంది. అందులో ఎందుకంటే అది మంచిది, దానికంటే ఇది మంచిది, దీనికంటే ఇది మంచిది అన్ని రకాలుగానో విచారణ చేస్తూ ఉంటారు. తర్కం వితర్కం దానికి అంతు లేదు. అవునంటే కాదు, కాదంటే అవును. ఒక్క కళ్ళులోనే ఎన్ని ఆలోచనలు వచ్చినాయో విన్నాం. కొత్త ఎందుకు? మన సంగతే మనం విచారణ చేస్తే మన ఆలోచనలే ఏ ఇద్దరి ఆలోచనలు తీరుగా ఉండవని. ఇద్దరి దాకా ఎందుకు? ఒకటి ఆలోచనలే ఒకసేపు కొంతసేపు ఉన్నది, ఇంకోసేపు ఇంకాసేపు అదే ఉండదు, అదే మారిపోతూ ఉంటుంది. జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. కాలక్రీడది గచ్చది ఆయుహు, ఈ ఆలోచనలతోనే ఆయుర్దాయం పోతుంది. కొంతసేపటికే ఆలోచన చేయడం మానేసే స్థితి వస్తుంది, అంటే చేతగాక. సాధన చేసి ఆలోచనని ఆపటం కాదది. లోక వ్యవహారం అంతా కూడా అంతే. వాణి యొక్క జీవితాంతంతోనే అది ఆలోచన అప్పుడు పోతుంది, కానీ ఇంకో మార్గం లేదు దానికి. అందుకని దానికి పరిస్థితి ఆలోచించడం, వేదం, వేదమంటే తెలుసుకోవటం, విద్ జ్ఞాని తెలుసుకోవటం. భారతానికి కూడా వేదం అనే పేరు. వ్యాసుల వారే ఆయనకు వేదవ్యాసుడని పేరు. ఎందుకంటే వేదంలో ఉండేటువంటి ఎన్నో మంత్రాలు, వేదములు నాలుగు అని కాదు వాస్తవానికి, వ్యాసుల వారు నాలుగు భాగములుగా చేసి పెట్టారు కాబట్టి వేదాలు నాలుగు అనే పేరు వచ్చింది. వేదం అంటే జ్ఞానం. సరస్వతి, అది ప్రవాహం ఉంటూనే ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ పూర్తి అవుతుందో లేదు అని లేదు. మరి అటువంటి జ్ఞానము అంతు లేకుండా ఉంటే వీరికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ప్రతి వారికి కావలసింది సుఖము, శాంతి. శాంతి లేనిది సుఖం లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు, స్పష్టంగా చెప్పారు త్యాగరాజస్వామి గారు. దానికోసం ప్రత్యేకంగా ఒక కీర్తనే రాశారు. ఆగమ శాస్త్రములన్నీ చదివిన భాగవతుల మది వాగుగా తెలిసినా శాంతం లేక సౌఖ్యం లేదు. యాగాది కర్మములు ఎన్నివే చేసినా భాగవతుల మది భావము తెలిసినా శాంతం లేక సౌఖ్యం లేదు. ఏం చేసినా వీటి వల్ల శాంతి రాదు. శాంతి లేని వాడికి సుఖం లేదు. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ శాంతి కావాలని కోరుకుంటారు, కానీ శాంతి కలిగే మార్గం ఏమిటో తెలుసుకుని దాన్ని సంపాదించుకుని శాంతిని పొందే ప్రయత్నం చెయ్యరు. ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాని అనుభవాన్ని పొందాలి అంటే బోళ్ళన్ని పనులున్నాయండి, దానికి పని తీరుబడి ఉండదండి. కానీ ఏ పని కానా ఏ ఫలితం కోరినా బోళ్ళు ఎంత కష్టపడాలి, శ్రమపడాలి, ఏదో చెయ్యాలి. శాంతి కావాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయక్కల ఊరికే ఉండవయ్యా అంటారు. అదొక్కటే చేతి కాకుండా ఉంటోంది. ఎన్ని ఆలోచనలు ఎలా చేయమంటారు? అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, 100 విషయాలు ఒకసారి గుర్తుపెట్టుకో, 1000 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అన్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం ఊరుకో ఉండు అంటే అది ఒకటే చేత కావడం లేదు. అది ఒక్కటే అమృత బిందు ఉపనిషత్తు అని చెప్తారు ఆయన. దాన్ని సాధన చేసినటువంటి మహానుభావులే అంటే దాని అనుభవాన్ని పొందేవారు కాబట్టి వాళ్ళ ఆ అమృత బిందు ఉపనిషత్తులో చెప్పబడిందనేటువంటి ఆ అమృతాన్ని స్వీకరించి ఆ అమృతత్వాన్ని పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తుండేటువంటి వాళ్లే నిజంగా గురుస్వరూపులు. అంటే వారు ఏం చెప్తారండి? ఏం చెప్పరు. ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? కొంచెం ఇంత చెబితే అయినా తెలుస్తుందే పని. చెప్పి 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 వేదములే చెప్పడం మానేసినాయి అన్నారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఇది వేదమంత్రమే. అదే కవిగారు రాశారు, అలా శృతులు నోరు మూసుకొనియే అన్నారు ఆయన. ఒకటే మాట, శృతులంటే వినబడినవి, చెప్తే కదా వినలేది. ఎన్నో మంత్రాలు చెప్పి 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 ఇంకా ఏం చెప్పకుండా ఊరుకున్నాయి. మనం చెప్పకుండా ఊరుకుంటామా? చెప్పకుండా ఊరుకున్నా ఇదవుకు విన్నటువంటివి మళ్లీ మనకు వినపడుతూనే ఉంటాయి. ఎందుచేత అంటే పూర్వ సంస్కారం మనస్సులో పడినటువంటి ఆ భావాలు. దీన్నే వేదాంత పరిభాషలో బాబుజీ చెప్తూ ఉండేవారు, వాసన అని. వస్తువు కనపడదు, వాసన ఉంటుంది. ఈ వాసన ఎక్కడిది అంటే వాస్తవానికి భౌతికంగా బయటికి కనపడేటువంటి వాసన కూడా కాదది. భౌతికంగా బయటికి కనపడే వాసన అయితే అందరికీ రావాలి. అది అందరికీ ఒక రకంగా రాదు. ఎవరి వాసన వారిది. ఈ వాసనే ఇంద్రియానికి సంబంధించిన వాసన కాక అంతఃకరణకు సంబంధించిన వాసన ఏముంటుంది. ఇంద్రియములేమో మధ్యరకంగా ఉంటాయి. అంటే బయటికి కనబడే ఇంద్రియాలు కావు. బయటికి కనబడే ఇంద్రియ గోళములు మాత్రమే, ఇంద్రియ స్థానములు. ఇంద్రియం లోపలే ఉంటుంది. ఇంద్రియాణి పరాణి ఆహు భగవద్గీత చెబుతుంది. ఇంద్రియములు నీకు కనపడేదానికంటే ఇంకా పరంగా ఉన్నాయి, అవతలగా ఉన్నాయి. ఇంద్రియేభ్య పరం మనః. ఈ ఇంద్రియముల కంటే ఇంకా బాగా లోతుగా ఉంటుంది మనస్సు. ఈ వాసన అనేటువంటిది ఆ మనస్సు దగ్గర ఉంటుంది. అందుచేత ఎప్పటిదో ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆ వాసనాక్షయం కావాలి అని. వాసనాక్షయం కాందే వాసుదేవుడు దర్శనం కాదు అని చెప్తూ ఉండేవారు బాపూజీ. ఒక వాసన, రెండు వాసనలు, ఎన్ని వాసనలు తలుచుకున్న కొద్దీ వాసనలు వస్తూనే ఉంటాయే. ఏదో ఒకటో రెండో ఇదే పోనీ వాటిని పోయి తీసిపారేద్దాం చంపేద్దామంటే ఇవి అనంతంగా ఉంటే ఎన్ని జన్మల నుంచే వస్తున్నాయి. శతకోటి జన్మ కృతములు, సుకృతములే కావు అన్ని దుష్కృతాలు కూడా ఉంటాయి. మరి అందుచేత దీన్ని పోగొట్టడానికి మార్గం ఏమిటి అంటే విషయాలు మనకు తెలుస్తున్నాయి, మార్గాలు తెలుస్తున్నాయి, గ్రంథాలు చదువుతున్నాం, గ్రంథాల నుంచి విషయాలు తెలుస్తున్నాయి. అందుచేత ఆ విషయం కూడా చెప్పారు మన సోదరుడు ఉపనిషత్తుల వాక్యం, గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషత. కొద్దిగా సంస్కృత జ్ఞానం ఉన్నా తెలుస్తుంది ఇది. జ్ఞాన విజ్ఞాన తత్పర మేధావి గ్రంథమభ్యస్య. మేధావి అనేటువంటి వాడు అంటే తెలివి గలవాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, జ్ఞాన విజ్ఞాన తత్పరుడై అంటే జ్ఞానము, ఇంకా విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానము అంటే సూక్ష్మమైన జ్ఞానం. దానియందు తత్పర అదే కావాలి ముఖ్యం అనుకునేటువంటి భావనతో గ్రంథమభ్యస్య, గ్రంథమును అభ్యాసం చేసి. అధ్యయనం వేరు, అభ్యాసం వేరు. అధ్యయనం అంటే గ్రంథాన్ని చదువుకోవటం, కొంత భావనలో తీసుకోవటం. అభ్యాసం అంటే దాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేయటం. ఈ గ్రంథాల్లో చెప్పబడినటువంటివన్నీ ఆచరణలో పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తాడు అని. అంటే సైన్స్లో థియరీ ప్రాక్టికల్ ఉన్నట్టుగా, కానీ ఇవన్నీ దేంతో చేస్తున్నావు అంటే మనస్సుతో చేస్తున్నావు. మనస్సు కదులుతూనే ఉంటుంది. ఈ మనస్సు కదలకుండా ఉంచేందుకు ఏదో ఒక విషయం మీద మన బుద్ధి కనుక నిలిపినట్లయితే కూడా దాన్ని పట్టుకుని ఉంటుంది, దాని వాసన జిడ్డల్లే పట్టుకుని ఉంటుంది. అందుచేత జ్ఞాన విజ్ఞాన తత్పరుడై గ్రంథాన్ని బాగా అభ్యసనం చేసి అవన్నీ మనసులో పెట్టుకుని నిలుపుకుంటే కూడా శాంతి రాదు. అందుకని ఏం చేయాలి అంటే ఫలాలమివ ధాన్యార్థి. పొలం కోసినప్పుడు గడ్డితో పాటు కలిపి ధాన్యం కోసం పంట కోస్తారు. నీకు కావలసింది ఆ ధాన్యం కానీ ఆ గడ్డి కాదు. ధాన్యార్థి ఫలాలమివ, ధాన్యం కావలసిన వాడు ఆ గడ్డిని ఏ విధంగా వదిలిపెట్టేస్తాడో అల్లా త్యజేత్ గ్రంథం అశేషత. అశేషత అంటే శేషం లేకుండా, శేషం అంటే కొంచెం మిగిల్చి ఉంటుంది, అశేషం అంటే ఏం లేకుండా. త్యజేత్ విడిచిపెట్టేయాలి అంటే నువ్వు చదివిందెంత మరిచిపోవాలి అని అర్థం. అశేషత పుస్తకాలన్నీ ఇచ్చేశానండి, లైబ్రరీకి ఇచ్చేశానండి, ఇచ్చేస్తాం, కానీ పుస్తకంలో ఉండేటువంటి ఆ చదివిన వాసన అంతా లోపడుతుంది, అది పనికిరాదు. అంతే పేరు పెట్టేసేయాలి. అంటే దీని భావం ఏమిటి అంటే నీ మనస్సులో సంకల్పం లేకుండా చేసుకోవాలి. సంకల్పం లేకుండా ఇంతమందిలో ఉంటుంటే, ఇన్ని పనులు చేస్తూ ఉంటే, ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఓ పక్క నుంచేమో పాఠాలను చదువుకోమని చెప్పి చెబుతూ ఉంటారు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పిల్లలకి వెళ్ళాలంటారు, వ్యవహారం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇన్ని చేస్తూ కూడా అన్ని వదిలిపెట్టేయడం ఎలా సాధ్యము? అందుకనే ముక్తి మూలం గురుః కృప, ఇంకో మార్గం ఏం లేదు. గురుదేవుడి యొక్క అనుగ్రహం పొందితే వస్తుంది. నిన్ను చదివితే రానిదేంటి, గురుగారు ఆయన కృప పొందితే వస్తుందంటే ఎలా వస్తుందండి? అంటే ఒక్క గురువుని తప్ప మిగిలిన దాని దేన్ని నువ్వు స్మరించకుండా ఉంటే. అందుకే సూత్రం చెప్పారు, గురుమూర్తిని స్మరేన్నిత్యం. గురువుడి యొక్క మూర్తిని, ఆకారాన్ని నిత్యం స్మరేత్, ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండాలి. ఆకారాన్ని అస్మరణ ఎదురుగుండా ఉంటే, ఇప్పుడు ఎదురుగుండా ఉంటే అయితే చూస్తూ ఉండొచ్చు, కానీ ఎక్కడికో ఎన్నెన్నో చూస్తూ ఉంటే అది గుర్తెల్లా ఉంటుందండి. అందుకని రెండో స్టెప్ చెప్పారు, గురోర్ నామ సదా జపేత్. గురుదేవుడి యొక్క నామాన్ని, అంటే గురువు గారికి పేరు ఉంటుంది కాబట్టి ఆ నామాన్ని సదా జపేత్, ఎప్పుడు జపం చేస్తూ ఉండాలి. జపం అనేటువంటిది శబ్దంతో చేసేది కాదు, వాస్తవానికి శబ్దంతో చేసేది జపం కాదు, జల్పనం అంటారు దాన్ని. డబ్బావాడు బయటికి అనడం కాదు, లోపల మనస్సుతో కలిపి చేయటం, లోపల స్మరణ అన్నమాట. ఇంకా సరే స్మరణ చేస్తూ అనుకుంటూ ఉంటే సరిపోతుందే, మనస్సు ఎక్కిపోతుంది, దానికి అలవాటు. అందుకని గురువుల ఆజ్ఞాం ప్రకురువీత, గురుదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రకురువీత. ఊరికే కురువీత కాదు, ఊరికే కురువీత అంటే చేయాలి, కురుధాతు అంటే కురువు అంటే చేయడం, కురువీత ఇది చేయాలి. ఊరికి ఏదో చెప్పారు కాబట్టి చేశామండి, ఏదో ముక్కుబడికి చేయడం కాదు. ప్రకురువీత, ప్ర అంటే పర, సర్వశ్రేష్టమైన విధంగా, యువర్ బెస్ట్, చేతంత జాగ్రత్తగా, చేతంత విశేషంగా చేయాలి. అక్కడికి చాలదు. గురువు అన్యన్న భావయేత్, గురువు కంటే అన్యమైన దాన్ని భావంలోకే రానియకూడదు. భావం అంటే స్మరణే. అందుచేత నా గురువు అధికమని చెప్పే కారణం అది. ఎందుకంటే నీకు వాస్తవానికి గురుదేవునికి నామరూపాలు లేవు, నీకు కనిపించేటువంటి నామము రూపము కల్పనలే. ఈ ప్రపంచమంతా ఎలా కల్పన? నీవు గురువు అనేటువంటి భావించేటువంటి ఒక తత్వాన్ని నీవు గుర్తుపెట్టుకోవడానికి ఒక నామము ఒక రూపము. నామం అంటే శబ్దం, రూపం అంటే ఒక ఆకారం. ఇది ప్రపంచమంతటా ఈ నామరూపాలతో ఉంది. అది సరస్వతి ప్రవాహ రూపంలో ఉంటుంది, సర్వత్ర ఉంటుంది. అయితే నామరూపాలే కాకుండా ఈ నామరూపాల వెనకాల ఉండేటువంటి భావన, అందుకనే త్రివేణి సంగమం అని చెప్పేటువంటి దానిలో గంగా, యమున, సరస్వతి అని చెబుతారు. గంగా, యమునలు రెండు నదులు కలుస్తాయి, అందులో ఉండేటువంటి ఆ సరస్వతి ఉందే అది అంతర్వాహిని అని. ఈ నామరూపాలకి అంతర్వాహినిగా ప్రవహించేటువంటి భావనారూపమైనటువంటిది సరస్వతి. అది దాని యొక్క ప్రవాహం, అది ఎప్పుడు లోపలంటూనే ఉంటుంది. మనకు బయటికి చెదురు కాళ్ళు ఇవన్నీ కల్పిస్తున్నప్పటికీ లోపల రక్త ప్రవాహం ఎలాగ బయటికి కనబడకుండా మొత్తం అంతా ప్రవాహం చేస్తూనే ఉంటుందో, ఈ ప్రవాహం ఎక్కడి నుంచి ఉంది? నిద్ర నుంచి పదాల దాకా పోతుందంటే మరి కిందకి పోతుంది అంటే లేదు, మళ్ళీ అటు నుంచి ఎటు తిరుగుతుంది, ఇటు నుంచి ఎటు తిరుగుతుంది, అటు నుంచి ఎటు తిరుగుతూనే ఉంటుంది. అందుచేత ప్రవాహ రూపంలో ఉండేటువంటిది. మరి దాన్ని పట్టుకోవడం ఎలా అంటే, ఒక వాక్యం ఉంది సంస్కృతంలో, సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాదమధురం అన్యోన్యదాలోచనామృతం. ఈ శ్లోకం కొంతమందికి వచ్చి ఉంటుంది చదువుకున్న వాళ్ళు. రాని వాళ్ళు కూడా ఇది ఈ శ్లోకం గుర్తు చేసుకోవడం మంచిదే. సరస్వతి శబ్దం శ్రీలింగం కాబట్టి ఒక స్త్రీ రూపాన్ని భావన చేసి బంధుకొని మనం పెట్టుకోవాలంటే ఒక స్త్రీ రూపంలో పెట్టుకుంటాం. ఇది రాముడు అనంగా, రామనాథ గుడికి వెళ్ళి సరస్వతి అనం. వాస్తవానికి అన్ని ఒకటి, సరస్వతి అంతా రాముడే. నామరూపాలను బట్టి వ్యవహారం చేస్తూ ఉంటాం. సరస్వత్యాహ స్తనద్వయం. స్తనమంటే ఏమిటంటే ఆహారం ఇచ్చేటువంటిది, పాలిచ్చేటువంటిది, చంటిపిల్లలకి పాలిచ్చేటువంటిది కాదు కాబట్టి తెలుస్తుంది. స్త్రీకి రెండు స్తనములు ఉంటాయని, ఆ రెండు దాంటి ద్వారా ఆహారం పిల్లలకి ఇస్తుంది. ఈ సరస్వతి యొక్క ఈ రెండు స్తనములు ఏమిటి అంటే, ఒకటి సంగీతం, ఇంకోటి సాహిత్యం. సంగీతమపి సాహిత్యం, ఈ రెండూ కూడా ఒకటి శబ్దము, ఒకటి గ్రంథ రూపంలో ఉంటుంది. ఈ రెండింటికి మూలం భావనే. ఈ రెండింటిని గ్రహించడం ఎలా అంటే, ఏకం ఆపాదమధురం. ఈ సంగీతం ఉందే, చక్కగా పాడేటప్పటికి ఆహా, వినేప్పటికీ తన్మయం అయిపోతాం, ఆనందం పొందుతాం. అది ఆపాదమధురం, పాతం అంటే పాతం, అది బయటకు పడిందంటే ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది, కాసేపు బయట పోతుంది, అయిపోయింది. ఇది తాత్కాలికం, దాని వాసన ఉంటే ఉంటుంది కొంత. కానీ సాహిత్యం ఉందే, అది సంగీతం. గీ అంటే వాక్కు, శబ్దం. ఈ సాహిత్యంలో ఉన్నది ఏమిటంటే, హితం ఉంది అందులో. సంగీతంలో హితం కంటే ప్రియం ఎక్కువ ఉంది. రెండున్నాయి ప్రపంచంలో, ఒకటి ప్రియము, రెండవది హితము. ప్రియమంటే ప్లీజింగ్ గా ఉంటుంది, చాలా బాగుంది. స్వీట్ నోట్ వేసుకుంటే చాలా బాగుందని అనుకున్నట్టుగా, కానీ కాసేపు అయితే పోతుంది అది. హితమంటే మనం ఉన్నన్నాళ్ళు మనకు హాయిని కలిగించేది, కానీ ఇది వినంగానే రాదు, ఈజీగా రాదు. అదేమో ఆపాద మధురం, బయట అక్కడ నోట్లోంచి బయటికి రాగానే ఆహా చాలా బాగుంది అనిపిస్తుంది, మధురంగా ఉంటుంది. ఈ రెండోది అన్యద ఆలోచనామృతం. ఈ సాహిత్యం అనేటువంటిది ఉందే ఆలోచన అమృతం, ఆలోచన చేయాలి. ఆలోచన అంటే మనం ఏదో ఊహించడం అనుకుంటాం, ఊహిస్తే మళ్ళీ పోతుంది. ఈ ఆలోచనలో ఒక విశేషార్థం ఉంది. లోచనం అంటే కళ్ళు, నేత్రం. ఆలోచనం అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి నేత్రం. అంటే అందరూ అంతర్గతంగా సర్వవ్యాపకంగా ఉండేటువంటి భావన అని అర్థం. ఆలోచన యొక్క లక్షణం అది. అంటే సాహిత్యంలో కనుక మనం విచారణ చేసినట్లయితే, ఇప్పుడు ప్రదాకమైనటువంటి భారతంగా కథలన్నీ విన్నాం, దీన్ని కనుక మనం బాగా ఆలోచన చేసి వినడానికి ఏం పెద్ద బాగుండదు కదా, కథల్లే కాసేపు బాగుంటుంది. ఇంకా అదే వేదాంతం విషయాలు అంటే అప్పుడు ఉపనిషత్తులు లాంటివి వస్తే వినడానికి కూడా విశుద్ధనే ఉంటుంది. ఏమిటో చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికీ అర్థం కాదు వేదాంతం అని. ఏదో గంటసేపు చెప్పారు కానీ మాకేం తెలియదండి, కొన్ని చెప్పినా ఏమైనా ఈకేం తెలిసిందే అంటే నాకు తెలిసినట్టుగానే ఉంది, కానీ తెలిసినట్టుగా అది తెలియలేదు అని ఉంది. అంటే ఇద్దరికి తెలియకుండా ఉండేదినే కదా. అయితే అలా ఊరికే వింటే అయ్యేది కాదు, ఆలోచన కావాలి. సూక్ష్మంగా గనక విచారణ చేసి దాన్ని దర్శించాలి. అంటే అందులో ముఖ్యమైన అంశాన్ని కనుక మన మనసుకు పట్టుకున్నట్లయితే అది అమృతం అవుతుంది. ఆలోచన చేత వచ్చేటువంటి అమృతం అది, అది సాహిత్యం. అంటే అందులో నుంచి మనం గ్రహించవలసింది అది. అల్లా చెప్పేటువంటిదే ఇదిగో ఈ అమృత బిందు ఉపనిషత్తు లాంటి ముఖ్యమైనటువంటి హితములకు సంబంధించినటువంటి వాక్యములు. కేవలంగా ప్రియంగా ఉండి తాత్కాలికంగా ఉండేటువంటివి కావు, నిత్యము మనకు హితమును కలిగించేటువంటి, మేలు కలిగించేటువంటి, సుఖశాంతులు కలిగించేటువంటివి. అదిగో అటువంటి ఆ హితము అనుభవంలో పొందినటువంటి మహానుభావుడు గురుదేవుడు. అందుచేత ఆ గురుమూర్తిని ఎప్పుడూ మనం గుర్తుంచుకుని ఎందుకు ప్రయత్నం చేస్తే మన మనస్సు అస్తమానం ఏది స్మరిస్తూ ఉంటుందో అది మనం అయిపోయాము. అంటున్నామంటే ఒక మాట అంటున్నామంటే అది లోపల నీలో ఉంటేనే బయటకు వస్తోంది, కానీ బయటికి వెళ్ళిపోతే పోతోంది. అంటుంటే బయటికి పోతుంది, అనుకుంటుంటే లోపల ఉంటుంది. అనడం అనుకోవటం ఎక్కువ అనకూడదు. ప్రాథమిక స్థితిలో అంటాం, ఈ అనడం దాటిపోయిన తర్వాత అనుకోవటం అయిపోతే బాగా దానికే జపం అని పేరు. ఎప్పుడు అందుకనే గురువు నామ సదా జపేత్. నామాన్ని జపం చేయడం ఎందుకంటే రూపం గుర్తురావడం కోసం. ఈ రూపం గుర్తురావడం ఎందుకంటే నామరూపాలు రెండూ లేకుండా ఉండేటువంటి ఒక అవ్యక్తమైనటువంటి స్థితిని గుర్తుపెట్టుకోవడం కోసం. అందుచేత అక్కడ గురువు రాజ్యాం ప్రకృపీత ఏం చెప్పారు ఆయన, దాన్ని భావన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో దాన్ని ఆలోచించకుండా ఉండి కనుక మనం ఇది చేస్తుంటే అనుట అనుకొనుట దాటితే ఆ గుట అయిపోతుంది, అది అయిపోతాం మనం. బయటికంటే బయటికి పోతుంది, లోపల అనుకుంటుంటే అది లోపల అయిపోతుంది. అంటే అది ఎప్పుడు ఆ స్మరణ చేస్తూ ఉండాలి. అందుకనే స్మరణం, నిరంతర స్మరణం. సర్వేషు కాలేషు మా అనుస్మర, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సర్వేషు కాలి, ఎప్పుడు, ఎంతసేపు, ఇంత టైం అని లేదు. నీవు ఎంతకాలం ఉంటావో అంతకాలం. సర్వేషు కాలేషు, ఈ కాలం ఆ కాలం, ఇప్పుడు పొద్దున వచ్చేయడం లేదు. మాం అనుస్మర, అక్కడ మాం అనే శబ్దం ఒకటి పెట్టాడు అక్కడ ఆయన. మాం అంటే ఏమిటి అంటే నన్ను. ఈ మాం అనే నన్ను అనేటువంటిది ద్వితీయ విభక్తి, అంటే నాకు సంబంధించింది అర్థం. ఈ మాం అనేటువంటి దానికి మూల శబ్దం అంటే అహం. అహం అంటే నేను, మాం అంటే నన్ను. అంటే నేను తెలుగులో విడిగా చెప్పాలంటే నేనును అంటాను. నేనును అనం కాబట్టి నన్ను అంటున్నాం మనం తెలుగులో. అంటే ఈ నేనును సర్వేషు కాలేషు స్మర, అనుస్మర. మళ్ళీ ఊరికే స్మరిస్తుంటే ఇంకోటి ఏమైనా వస్తుందేమో. నన్ను అనుసరించి స్మరించు, అంటే నన్నే పట్టుకుని స్మరిస్తూ ఉండు. అంటే ఈ అహం శబ్దం ఏమిటి అంటే, అహం అంటే ఆత్మ. అందరికీ తెలిసిందే, నేను 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 నేనుకుంటున్నా. నేనంటే ఇది కాదని అందరికీ తెలుసు. ఈ లోపల ఉండేటువంటి అంతర్గతమైన వస్తువు అంతఃకరణ కంటే ఇంకా అంతర్భావంలో ఉండేది. ఎందుకంటే ఇది చెప్పడానికి వేరే కాదు, కాదు తెలుస్తుంది. అవాంగ మానస గోచరం, బుద్ధి గ్రాహ్యం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అవాంగ్ మానసరం, వాక్ మనస్సుకు అగోచరం. అవాంగ్ మానస గోచరం, వాంగ్ మానస అగోచరం. వాక్కుకి మనస్సుకి అందదు, కానీ బుద్ధి గ్రాహ్యం. బుద్ధి అంటే ఏమిటంటే, మనస్సు అంటే చంచలమైనటువంటిది, బుద్ధి అంటే దాన్ని స్వభావాన్ని నిలిపితే దానికి స్థిరత్వం వస్తుంది, దానికి బుద్ధి అని పేరు. అంటే మనస్సుని నిలిపి ఇంకో దాని మీద పోనీయకుండా అన్యన్న భావే అక్కడ పెట్టుకుని ఎప్పుడు అదే భావన చేస్తూ ఉండడం, అది ప్రధానంగా చేయవలసింది. దానికోసం మళ్లీ దాన్ని కొంచెం వ్యాఖ్యానంగా అన్నట్టు, మయ్యేవ మన ఆధర్స్వ మయి బుద్ధిన్ నివేశయ. మనకు మొదట్లో తెలిసేది మనస్సు కాబట్టి, నీ మనస్సును నా దగ్గరే చేపెట్టు. ఈ మనస్సు చంచలమైపోతూ ఉంటుంది కాబట్టి బుద్ధిని వేసేయ. నీ బుద్ధిని అంటే నీ మనస్సులో ఉండే చంచలత్వాన్ని పోగొట్టి స్థిరంగా గట్టిగా ఉండేటటువంటి విధంగా నిలుపు. అతబుద్ధం ఆ పైన అయితే ఏమవుతుంది? అతబుద్ధం అంటే ఇంకా ఆ పైన ఏమవుతుంది అంటే, నివశిష్యసి మయ్యేవ. మయ్యే, మయ్యి అంటే నాయందు. మళ్ళీ నేను అహన్నే వదిలిపెట్టలేదు ఎక్కడా కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. అహన్యం వదిలిపెడితే పోయింది, ఆ వీళ్ళంతా పోయింది పోయింది. మయ్యేవ నాయందే అంటే అహం నందే మన ఆధస్వ బుద్ధిని నివేశయ. అతమూర్ధం నివశిష్యసి మయ్యేవ, నాలోనే నీవుంటావు, ఇంకా నీకు ఇబ్బంది ఏం లేదు. నా సంశయ, అందులో సందేహం లేదు. ఈ విషయాన్నే మనం గుర్తుపెట్టుకుని, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ కాదు, భగవద్గీత సర్వవేదాంత సారాంశం అంతా ఇది, సాధన సారాంశం ఇదే. మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిని నివేశయ, నివశిష్యసి మయ్యేవ అతబుద్ధం న సంశయ. ఏం చేయాలి? సర్వేషు కాలేషు మా మనస్మర. అంతేది, ఏం చేస్తున్నప్పటికీ కూడా కుర్యాదన్యన్న వా కుర్యాత్, ఎత్ర కుత్రస్థితి అపి సుచరివాపి అసుచరివాపి. కాలే సంధ్యాం సమాచరిస్తే కాదు, మొట్టమొదటిలో చెప్పేది ఏదో టైం కోసం కాలే సంధ్యాం సమాచరి, సర్వదా సంధ్యాం సమాచరి. ఎప్పుడు ఈ సంధ్యాలోనే ఉండాలి, సమ్యక్ ధ్యానంలోనే ఉండాలి. ఇంతే గుర్తుపెట్టుకో. ఇదంతా మనకి తెలిసినటువంటిదే, కొత్తది ఏం లేదు. నేను ఆయన పురాణం చేసే కథ చెబుతున్నారు కాబట్టి అదంతా బానే ఉంది, కానీ మీరు ఎన్ని పురాణాలు విన్నా ఈ పని చేయండి మటుకు అవేం మిమ్మల్ని ధరించేవి కావు. తాత్కాలికంగా పనిచేస్తే ఆ పాత్ర ఉండాలి. వింటే ఎంత బాగుంది, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. గారులు అలపచడి బాబు గారు చెప్పినట్టుగా అన్ని వెళ్ళపాకలు ఎన్ని గుర్తొస్తాయి. తింటుంటేనే ఎంత ఆపాదమంగా ఉంటుంది. కానీ తర్వాత గుడుగుడా గుడుగుడా అని చెప్తుంటే ఎవరి తర్వాత వచ్చేది. అందుచేత అందులో హితం లేదు, ప్రియం ఉంటుంది. కానీ మనము ప్రియం కావాల్సింది, కానీ ఎలాగాలం ఆ ప్రియంతో కూర్చుంటే లాభం లేదు, హితం కావాలి. కాబట్టి మనం చేసిన కర్తవ్యం ఏమిటంటే అస్తమానం అది వింటూ ఉండడం కాకుండా నీవు అంటూ అనుకుంటూ అయిపోవాలి. అందుచేత దీన్ని గుర్తుపెట్టుకోవాలనే మాట ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అనుకున్నప్పటికీ ఇదే. కాబట్టి నేను లోపల ఏదో ఇప్పుడు ఊరికి ఎవరికి వాగి 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 ఊరుకున్నానని చెప్పి నోరు కట్టేశాడు దేవుడు. అందుచేత ఊరుకోవడం జరిగింది. కాసి ఆ ఊరుకున్నందుకు ఆనందాన్ని కొంత అనుభవిస్తున్నాను. కాబట్టి అదే మళ్లీ మీరు అందరూ అనుభవిస్తూనే ఉన్నారు, రాత్రి ఇక్కడ ఎందుకు కూర్చుంటారు, అనుభవిస్తూనే ఉన్నారు. కానీ అది గట్టిపడాలి. నివశిష్యసి మయ్యేవ ఓన్లీ, అందులోనే నివసిస్తూ ఉంటాను. కాబట్టి మళ్లీ ఇంకోటి వస్తున్నప్పుడు అందులో కూడా ఇదే అనే భావన మనకు రావాలి. కాబట్టి మళ్లీ మననం చేసుకోవడానికి ఇదిగో ఈ వాగు ఉండే నోరుతో కాసేపు మళ్లీ ఇంకో సేవ అమ్మ కాసేపు మళ్లీ నీ డబ్బా ఆవిడ కాసేపు మళ్లీ మాట్లాడమని ఉన్నారు. అని చేత నాకు వచ్చింది ఇది ఒకటే పెట్టుకున్నాను, మిగిలిన నేను వదిలేస్తున్నాను, మర్చిపోతున్నాను. అన్ని పుస్తకాలను ఇదివరకు ఓ నాలుగు పెట్టిన పుస్తకాలు ఇచ్చేసాను, ఇంకా ఉన్నాయి అన్ని వదిలిపెట్టేస్తున్నాను. గ్రంథమభ్యస వేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాల మీద ధాన్యాధి త్యజే గ్రంథం అశేషత. ఇప్పుడు మీ పుస్తకాలు ఎప్పుడే వాడగండి, గట్టిపడింది కాదు వాడేద్దరు కానీ అంతవరకు గుర్తొస్తాయి మళ్ళీ. అందుచేత చూడటం నాకేదో భగవంతుడు గుర్తు చేస్తూ గురుదేవుడు గుర్తు చేస్తున్నారు కాబట్టి పుస్తకాలు వదిలేస్తున్నాను. జై సద్గురు మహారాజుకి జై.